ఒకసారి ఈ వ్యక్తితో నీ వివాహము అని నిశ్చయిస్తే కావాలంటే తల్లిదండ్రులు తొందరపడి మార్చుకోవచ్చేమో, కానీ ఆడవాళ్ళు అంత తేలిగ్గా మారలేరు. ప్రేమలో అంత గొప్పతనం ఉన్నది. అందులో ప్రేమించినవాడు కూడా సామాన్యుడు కాదు, అసాధారణ జీవి, సకలలోకేశ్వరుడు, జగన్నాయకుడు, మహానుభావుడు. ఆయన ప్రపంచ ప్రళయకాలంలో నాశనం లేనివాడు, ఆయన పుట్టుక లేనివాడు. పైగా నారదుడు చెప్పనే చెప్పాడు, నాకు అత్తామామలు ఉండరని. అత్తామామలు లేకుండా ఉండేవాడు ఎవడన్నా ఉన్నారంటే శివుడి పెళ్లి చేసుకుంటేనే అత్తమామలు ఉండరు. తల్లిదండ్రులు లేకుండా తనయంత తాను మహాశక్తితో ఆకారం ధరించిన వాడు ఈశ్వరుడు. తక్కిన వాళ్ళంతా తల్లిదండ్రులకు జన్మించిన వాడు. నారదుడు జాతకం చూసినప్పుడే చెప్పాడు, అత్తమామల పోరుండదు వచ్చి అని. అందువల్ల నేను ఆయన్నే వివాహం చేసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి కఠోర దీక్షతో శివుడు తపస్సు చేసిన స్థలానికి కింద భాగంలో ఆయన ఉన్న స్థలంలో కూర్చోకూడదని ఒక శాస్త్రం ఉన్నది. ఆయన జగద్గురుడు, ఆయన కూర్చున్న సీట్లో కూర్చుని తపస్సు చేయకూడదుగా. కొంచెం దిగువ భాగంలో నే తపస్సు చేసుకుంటానన్నది. పాపం తల్లి ఏడుస్తూ, అంతా కలిసి నా కూతురు కొంప ముంచేస్తున్నారు, ఆ మాయదారి నారదుడు ఏ ముహూర్తంలో వచ్చి జాతకం చెప్పాడో, అందుకే సన్నాసాళ్ల చేత జాతకం చెప్పించకూడదని చెప్తే వినిపించుకోలేదు మా ఆయన. అంటే సన్యాసి పోయి సన్యాసిలోకి వచ్చేసింది. అంటే కోపం వస్తే అలా తిడతారు, గుర్తుపెట్టుకోండి. ఎంతవాడైనా సరే పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల నారదుడు ఎంత జ్ఞానం ఆవిడికి తెలియదా? నారదుడు ఇచ్చిన మంత్రం వల్లే ఆవిడ హిమవంతుడిని పెళ్లి చేసుకుంది. ఆయన ఇచ్చిన మంత్రం వల్లే పార్వతీ పరమేశ్వర ధ్యానం చేసి పార్వతిని కూతురుగా గంది. ఇప్పుడు ఆ గురువుగారు చెడ్డైపోయాడు, ఆ మంచి పోయింది. ఇప్పుడు ఏమంటుంది, ఎందుకు పనికిరాని వాడు వాడు. అటువంటి వాణ్ణి నమ్మి పాడైపోయాం మనమంతా. ఆయన చేతిలో చెయ్యి పెట్టావు, వాడు జాతకం చూశాడు. సన్యాసాడు జాతకం చూస్తే ఇలాంటి సన్యాస సంబంధాలు తెస్తాడు. అందుకే సంసారంలో ఉన్న మహాత్ముల చేత జాతకం చెప్పించుకోవాలి తప్ప ఎవడి చేత పడితే వాడి చేత జాతకం చెప్పించుకోకూడదు. అసలు ఆ నారదుడికి జాతకం చూడటం వచ్చో లేదో, ఆయన ఎక్కడ దాపురించాడో అని ఈవిడ కోపం అంతా గురువు గారి మీదకి వెళ్ళింది మొట్టమొదటిసారిగా. అప్పుడు చచ అంత మాటనకు గురునింద సహించనన్నాడు హిమవంతుడు. ఇప్పుడు కూతుర్ని ఇలాగే పాడి చేసి నువ్వే చిన్నప్పటి నుంచి బాగా నా కూతురుని తొడ మీద కూర్చోబెట్టుకుని కావలసినవన్నీ కొనిచ్చి అడిగినవన్నీ అప్పగించావు, అందుకే ఈ కూతురు ఇలా పాడైపోయింది అని భర్త మీద కూడా కోపంతో తిట్టరాని తిట్లు కాసిన తిట్టింది. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు భార్యలు తిడితే పడాలి భర్త అన్నారు వేదవ్యాసులు వారు. ఆ తర్వాత ఇప్పుడు కూతురికి తిరిగి నా తల్లి వద్దమ్మ తపస్సు ఎక్కడ లేరె వెల్పులు సమీప్సిత దాతలు ముద్దుగునా నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పమవధాన పరత్వమునల్ మధువ్రతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయంపుమా. అమ్మాయి, నీకు పెళ్ళే చేసుకోవాలని కోరిక ఉంటే ఎంతమంది లేరు ఈ లోకంలో. మహానుభావులైన వీరాధి వీరులు, సంపద కలిగిన వారు, రాజాధిరాజులు, ఉత్తమోత్తములు, నువ్వు ఊ అనాలి. ఒక్కసారి పేపర్ ప్రకటన ఇచ్చావంటే క్యూ గట్టి నిలబడతారంత. కాదు కాదు, కేవలం తపస్సే చేసి మహామహిమ పొందాలనుకుంటే ఆ తపస్సు చేయడానికి కూడా ఇంకా దేవతలు చాలామంది ఉన్నారు. కోరిన వరములు తక్షణమిచ్చే మహానుభావుడు విష్ణువు లేడా, ఇంద్రుడు లేడా, బ్రహ్మ లేడా, అగ్నిదేవుడు లేడా, యముడు లేడా, కుబేరుడు లేడా, నిరుతి లేడా, ఎవరు లేరు. ఎవరైనా నీవు తపస్సు చెయ్యాలి గాని రెక్కలు కట్టుకుని నీ ఎదురుగుండావాలి. అడిగిన వరాలు తక్షణమిచ్చిపోతారు. అటువంటి దేవతలందరినీ సేవించడం మాని శివుడి కోసం తపస్సు చేస్తానంటావు. పైగా తపస్సు అంటే మాటల, నువ్వా పరమసుకుమారినివి. తపస్సు అంటే తిండి లేకుండా ఎండకి ఎండి, వర్షానికి తడిసి, చలికి గజగజలాడిపోతున్న ప్రాంతంలో కూర్చుని నియమనిష్టలతో ఏదో ఒక నామ జపం చెయ్యాలి. అందువల్ల నువ్వేమిటి, తపస్సు చెయ్యడం ఏమిటి, ఆ కఠోర నియమాలకి నీ సుకుమార శరీరం తట్టుకోగలదా? ఘోరమైన తపస్సు చేస్తే అసలు నువ్వు బ్రతుకుతావా? మంచి పువ్వు ఒకటి ఉన్నదట, కోమలమైన పుష్పం. ఆ పుష్పానికి దిరిశన పువ్వు అని పేరు. సంస్కృతంలో శిరీష పుష్పం అంటారు. అప్పుడప్పుడు చెట్ల దగ్గర చూడండి, వీధుల్లో పెద్ద చెట్లు ఉంటాయి, ఆ దిరిశన చెట్లకి ఎంత కోమలంగా ఉంటాయో ఆ కేసరములు కూడా సున్నితంగా ఉంటాయి. సున్నితముగా ఉండే దిరిశన పువ్వు మీద తుమ్మెద వాలినా కూడా తట్టుకోలేదు. ఇంకా పెద్ద పక్షి వాలితే ఆ పువ్వు తుక్కు తుక్కు అయిపోతుంది. నువ్వు కుసుమ కోమలివి, కుసుమ కోమలివైన నీవు తపస్సు చేస్తే నీ శరీరం పక్షి వాలిన పుష్పంలాగా నాశనమైపోతుంది. తుమ్మెద వాలితే తట్టుకుంటుందా, పక్షి వాలితే తట్టుకుంటుందా? అసలు రెండింటికి తట్టుకోదని అంతరార్థం అనుకోండి. అటువంటిది నువ్వు కఠోర తపస్సు చేస్తే పుష్పకోమలవు గనక తక్షణం ఏమైపోతావో ఆలోచించు. తపస్సు వల్ల చిక్కిపోతావు, నశించిపోతావు, శరీర సౌందర్యం పోతుంది, క్షీణించిపోయిన శరీరంతో నువ్వేం బతుకుతావు? నా మాట విను. తపస్సు చేసేవారు ప్రాణాయామ పరాయణులు అవ్వాలి, ఆహారాన్ని విడిచిపెట్టాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. అమ్మో, అన్ని నియమములు నీకెందుకు? నా మాట విను. హాయిగా వేళకెంత తింటూ ఇంట్లో సౌందర్య సాధన రహస్యాలన్నిటికీ మెరుగు పెట్టుకుంటూ కూర్చో. మంచి సంబంధం నేను ఇంకోటి తెస్తాను. నన్ను నమ్ము, ఊ అన్నావా, కో అంటే కోటి మందిని తెస్తాను. వద్దు తపస్సు అనగానే చిరునవ్వు నవ్వింది. కో అంటే కోటి మందిని తెస్తావు కానీ శివుడు లాంటి వాళ్ళని తేలేవు నువ్వు. ఆ కోటి మందిని నువ్వే అట్టే పెట్టుకో, నాకు అక్కర్లేదు. నేను ఈశ్వరుణ్ణి మాత్రమే మనస వాచ కర్మణ ప్రేమించాను, త్రికరణ శుద్ధిగా ప్రేమించాను. ఆయన ఒక్కడే ఈశ్వరుడు, తక్కిన వాళ్ళంతా అనీశ్వరులు. నిరీశ్వరవాదం చెయ్యొద్దు. నేను ఆయన్ని తప్ప అన్యుణ్ణి వరించను. ఆయన పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆయనే దిక్కనుకుని తపస్సు చేసి మెప్పించి మోక్షం పొందుతాను తప్ప అన్యపురుషుణ్ణి కలలో కూడా స్మరించను. నాన్న నాకు అనుజ్ఞ ఇమ్మంది. ఆయన కూతురి సంగతి తెలుసు గనక, జ్ఞానం ఉన్నవాడు గనక నీ ఇష్టం అన్నాడు. సరిగ్గా అప్పుడు నారద మహర్షి అక్కడికి వేంచేశాడు. ఈ అమ్మాయికి తపస్సుకు వెళ్లేందుకు దీక్ష ఇవ్వాలి కదా, దీక్షా కంకణ ధారణ అని ఒకటి ఉంటుంది అన్నిటికీ కూడా. మీరు కూడా చూశారు కదా, గణపతి పూజ చేయించి, కలశాలు స్థాపన చేయించి, కంకణాలను పూజించి, ఆ కంకణం చేతికి కట్టుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేయించారు ఆయన ప్రారంభంలో. ఆ మంత్రం సంస్కృతంలో ఉండడం వల్ల పట్టించుకోలేదు కనుక మీకు ఆ దాని అర్థం తెలిస్తే, ఓహో ఇదా కంకణ ధారణ అని. ఈరోజు నుంచి మేము గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించం, ప్రవచనాల్లో గురువుగారి కంటే ముందొచ్చి కూర్చుంటాం, గురువుగారు లేచి వెళ్ళిన తర్వాత వెడతాం. దాని అర్థం అదనమాట. అర్థం తెలియకపోవటం వల్ల గురువుగారు వచ్చి కూర్చుని వెళ్ళిన అరగంట తర్వాత వస్తాం కొందరం, ఆ తర్వాత అందరికంటే ముందు వెడతాం అంటున్నారు. కానీ దాని అంతరార్థం అది కాదు. ముందుగా రావాలి, ఆఖరిన గురువు రావాలి. అప్పుడు గురువు వచ్చాక స్వాగతం చెప్పాలి, ఆయన కూర్చున్నాక కూర్చోవాలి, ఆయన వెళ్ళమన్నాక చివరిన అనుజ్ఞ తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మధ్యలో ఎట్టి పరిస్థితులలోనూ ప్రాణాపాయ స్థితిలో కూడా కదలము. ఒక్క మలమూత్రములు తీవ్రంగా విజృంభణగా వచ్చినప్పుడు తప్ప తక్కిన వేళల్లో కదలము అని అందులో అంతరార్థం. అందువల్ల మధ్యలో పొరపాటు కూడా కదలకూడదు. సెల్ ఫోన్ మాట్లాడడానికి అస్సలు కదలకూడదు. మాట్లాడాడే సెల్లో వాడికి తప్పదు హెల్లో, మొత్తం పుణ్యమంతా నిల్లు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో గురువు గారి ఆజ్ఞను అప్పటి ధిక్కరించట్లేదని మీరు శపథం చేస్తున్నారు అక్కడ. మేము ఈ దీక్షా కంకణ ధారణ చేసినప్పటి నుంచి నియమంతో పురాణం వింటాం, తెలియకుండా మీకు తెలియకుండా ఎక్కడా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగము, ఏది పని చేసినా ఒక్కసారి చెప్పి చేస్తాం, ఇవన్నీ ప్రతిజ్ఞ అన్నమాట. అందువల్ల గురువుల ద్వారా కంకణ ధారణ చేసి ఆ ప్రకారంగా నడుచుకుంటేనే మన శివపురాణం వినగలగాలి. లేకపోతే ఉపయోగం ఏమన్నది? ఏదో ఇది ఏమన్నా సినిమా కథ కాదు కదా. అందువల్ల నారద మహర్షి ఈవిడ తపస్సు కొడుతుంటే మహానుభావుడు గురువు వచ్చాడు, ఆవిడ్ని కూర్చోబెట్టాడు, ఆమెకు అన్ని దీక్షా విధులు నేర్పాడు, అద్భుతమైన కంకణం కట్టాడు. అది పాండురక్షాధృతి, తెల్లని కంకణం కట్టేటది. ఈ తెల్లని చేతికి కంకణం, తెల్లని కంకణమే కట్టాడు. ఆవిడ జటాజోటాలు కట్టుకునేలా చేశాడు. జడలన్నీ ఈ రోజు నుంచి తపస్సు చేస్తోంది కనుక జోటం కింద, అంటే ఒక గుంపు కింద కట్టించేశాడు పైన. దానికి రుద్రాక్షలు కట్టించాడు. ఇప్పుడు ఆవిడ శరీరం అంతా విభూతి పూయించాడు. ఆపై నారవస్త్రాలు కట్టుకోమన్నాడు. ఆవిడ చెవిలో ముమ్మారు ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం చెప్పాడు. చెప్పిన తర్వాత గురుదక్షిణ పుచ్చుకున్నాడు. ఆవిడ గురుదక్షిణ ఏమి ఇవ్వాలి, ఆయన ఏం పుచ్చుకోవాలి? గురుదక్షిణ అంటే గురువుగారు ఏమి డబ్బులు అడగడు, అది ఊరికే నాటకం. ఏ గురువు గారు కూడా, నిజమైన గురువులు ఎవరో కూడా ఏమయ్యో ఇస్తావా అని అడిగాడంటే వాడిని పరీక్షించడానికి. జ్ఞానులు ఈ భౌతికమైన సంపదలకు బొట్టలో పడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ మహాత్ముడికి గురుదక్షిణ ఏమిటి? మధ్యలో జపం విడిచిపెట్టను కార్యసిద్ధి అయ్యేదాకా, ఇది నీకు గురుదక్షిణ అన్నదావిడ. ఆయన ఈ దక్షిణ ఏమన్నాడు, అమ్మాయి నీకు పంచాక్షరి మంత్రోపదేశం చేశాను, మరి గురుదక్షిణ ఇస్తావంటే ఏం కావాలో కోరుకోండి అంది. పని పూర్తయ్యేదాకా మధ్యలోంచి తపస్సాపను అని నాకు మాట ఇయ్యి, ఆ మాటే నాకు గురుదక్షిణ అన్నాడు ఆయన. ఎందుకని, ఒక్కొక్కప్పుడు మనకి విసుగు రావచ్చు, గురువులు అప్పుడప్పుడు కొంచెం కఠినంగా దెప్పచ్చు, దెప్పినప్పుడు కోపం రావచ్చు మనకి, ఆ కోపంతో తపస్సుని పాడు చేసుకోవచ్చు. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు తపస్సు మధ్యలో ఆపనని నాకు మాట ఇయ్యనగానే నేను శివుడు ప్రత్యక్షమయ్యేదాకా ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా తపస్సు మానను, ఇదే మీకు ఇస్తున్న గురుదక్షిణ అని చేతిలో మాటిచ్చి చెయ్యి వేసి ప్రమాణం చేసింది. ఇప్పుడు ఆవిడ తపస్సుకు బయలుదేరింది. భూధర రాజకన్య, భూధర రాజకన్య మణిభూషణముల్ డిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయ్యై భరించే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢపయోధర మండలీ సముచ్చేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబులం పర్వతరాజపుత్రిక పార్వతీదేవి అప్పటి వరకు తన శరీరం మీద ఉన్న నగలన్నీ తీసింది. వాళ్ళమ్మ ఎంతో ప్రేమతో భవిష్యత్తులో పెళ్లిని కూడా దృష్టిలో పెట్టుకుని ఓ వందల కొలది నగలు చేయించేసిందిట. ఒక్కసారి వేసుకున్న నగ మళ్ళీ వేసుకోక్కర్లేదనమాట ఆవిడ. ఒక సంవత్సరం పాటు ఈ రోజు వేసుకున్న నగ మళ్ళీ మర్నాడు వేసుకోక్కర్లేకుండా ఏ రోజుకు ఆ రోజు అనమాట. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఒక నగ, విధినాడు మరొక నగలు, అన్ని నగలు చేయించి ఏ రోజుకు ఆ రోజు అక్కడ పెట్టింది 365 బీరువాలు. ఈ బీరువాలు నిండా భోషణాల నిండా నగలే. ఈ మణిభూషణములు నిరంతరం ధరించి తిరిగి అపూర్వ సౌందర్య రాశి సంపచ్చరిత్ర ఇప్పుడు ఆ మణిభూషణములన్నీ తీసి పక్కన పెట్టేసింది. నగలు తీసేస్తుంటే వాళ్ళమ్మ గుండెలు బాధేసుకుంది అనమాట. అయ్యి బాబోయ్, మా అమ్మాయి నగలు తీసేస్తోంది బాబోయ్ అని. ఆడపిల్లలు నగలు వేసుకోకపోతే వాళ్ళ అమ్మలకి ఎందుకు అంత బాధో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అదొక అదృష్టంలేండి. దిగదరావి ఇప్పుడు ఏం చేసింది? ఈశ్వరారాధన చెయ్యాలి అనుకున్నది. అందుకని గురువుగారి ద్వారా దీక్ష తీసుకున్నది. తెల్లని కంకణం కట్టుకున్నది, మంచి నల్లని జుట్టుని కాస్త ఇలా పైకెత్తింది, జటాజోటం కట్టుకున్నది, రుద్రాక్షలు ధరించింది, అపూర్వమైన తన వక్షస్థలం మీద పూర్వం పట్టుచీర వేసుకునేది, ఇప్పుడు మహీరుహవల్కలంబులన్ చెట్ల నుంచి తీసిన నారతో తయారు చేసిన చీరలు కట్టుకుంది. జనపనార, గోగునార ఇలాంటి నారలన్నీ తీసి కందికర్రల మీద వచ్చే నార, ఈ నారని సన్నగా పేని వాటినే దారాల కింద మగ్గం మీద నేసి బట్టలు తయారు చేసేవారు. ఈ ముతగుడ్డలకి నార బట్టలు అని అర్థం పేరన్నమాట. ఈ వాటినే మహీరుహము అంటే చెట్ల నుంచి తయారు చేయబడిన వల్కలము బట్టలని తయారు చేసుకుని కట్టుకుంది. ఈ నార చీరలు కట్టుకుంది అంటే పట్టు చీరలు కట్టుకుని తపస్సు చేయకూడదని ఒక శాస్త్రం ఉన్నది. కనుక పూజలకి పట్టుబట్టలు మంచివి, కానీ తపస్సుకి మాత్రం ఈ చెట్టు నారలతో తయారు చేయబడిన బట్టలే కట్టుకోవాలి. అలాంటి బట్టలు కట్టుకున్నది. ఈ బట్టలు కట్టుకుంటేనే తల్లికి గగురుపాటు అనమాట. అయ్యో నా కుమార్తె సన్యాసిని అయిపోతుందేమో, ఇక పెళ్ళవదేమో దీనికి, ఆవిడ బెంగ ఆవిడది. ఇంతలో ఏం చేసింది? అందమైన నుదుట భసితం పూసుకుంది, విభూతి పూసుకుంది. చందనం పూసుకునేది పూర్వం, ఫేస్ పౌడర్ పూసుకునేది, ఇప్పుడు ఆ పౌడర్ పోయింది, విభూతి వచ్చింది. మధ్యలో తిలకం పెట్టుకున్నది, చెవులుకున్న కుండలాలు తీసింది, రుద్రాక్ష పోగులు చౌకలింప రుద్రాక్షలు పెట్టుకుంది, చేతికున్న కంకణాలు పోయాయిగా, దీక్షా కంకణం మిగిలింది, గాజులు కూడా తీసేసింది, కాలికొన్న గజ్జెలు పోయాయి, దానికి కూడా ఏం చేసింది? సన్నని పసుపు తాళ్ళు కట్టుకున్నది, నడుముకున్న వడ్డాణం పోయింది, ఓ తాడు బిగించి కట్టుకున్నది. ఈ విధంగా పరమ వైరాగ్య సంపన్నయ్యై బాల్య సన్యాసిని అయి సంసారం విడిచిపెట్టి జయావిజయల్ని వెంట పెట్టుకుని దండం కమండలం పట్టుకుని అఖిల లోకేశ్వరి జగన్మాత సర్వమంగళ మంగళదేవత పార్వతీదేవి ఈశ్వరుడు తన భర్త కావాలనే ఉద్దేశంతో తపస్సుకి బయలుదేరింది. ఆవిడ తపస్సు చేయడానికి హిమవంతుడు ఒక గొప్ప స్థలాన్ని సిద్ధం చేశాడు. కూతురంటే చాలా ప్రేమ కదా, ఆవిడ అన్నిటికీ అతీతురాలైన కూతురు గనక అమ్మవారనే విషయం మర్చిపోయాడు ఆయన. అందుకని మా అమ్మాయి చన్నీళ్లు హిమాలయ పర్వతాల్లో ఉన్న చన్నీళ్లతో స్నానం చేస్తే కన్నీళ్లు వస్తాయేమో అని అనుకుని వేన్నీళ్లు కావాలనుకుని ఉష్ణకుండం ఒకటి ఏర్పాటు చేశాడు. ఎప్పటికి కూడా గౌరీకుండం అంటారు దాన్ని. కేదారం వెళ్ళిన వాళ్ళు గౌరీదేవి తపస్సు చేసిన స్థలానికి పక్కనే వేణీళ్ల కొండ ఉంటుంది చూడండి. హాయిగా అందులో స్నానం చేస్తే మొత్తం మన నిప్పులన్నీ తగ్గిపోతాయి. అంటే కాలినడకన కొండ ఎక్కిన వాళ్ళకి లేండి, గుర్రం ఎక్కిన వాళ్ళకి, పల్లకీలో వెళ్ళిన వాళ్ళకి, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి కాళ్ళనొప్పులే ఉంటాయి. శుభ్రంగా ఎక్కడ మోయించుకుంటూ పోయేవాడికి శుభ్రంగా కాలినడకన పైకెక్కి కిందకి దిగ్గానే ఆ ఉష్ణకొండంలో గంటసేపైనా స్నానం చేయబుద్ధిస్తానమాట. ఎప్పుడు వెళ్ళినా నేను అలాగే చేసేవాడిని. ఆ రోజులు అందమే వేరు. ఆ ఉష్ణకొండం కావాలని పార్వతీదేవి రోజు స్నానం చేసిన తర్వాత జపం చేసుకోవడానికి సుఖంగా ఉంటుందని ఏర్పాటు చేశాడు. చన్నీళ్లతోటి మంచు నీళ్లతో స్నానం చేస్తే కష్టం కదా, అందుకని చక్కని ఉష్ణకొండం పెట్టాడనమాట. అసలేమిటో, ప్రకృతి యొక్క గొప్పతనం అదే. ఎక్కడో భయంకరమైన మంచు కొండల్లో ప్రాణం గజగజలాడిపోయే చలిలో చన్నీళ్లు స్నానం చేయలేం గనక అక్కడ కొత కొతలాడుతున్న వేడినీళ్ళు పెడతాడనమాట. బదరీ దగ్గర, కేదారం దగ్గర, యమునోత్తిరి దగ్గర, ఒక్క గంగోత్తిరి దగ్గరే ఉష్ణకొండం ఉండదు. ఇక అక్కడ ఎవరికైనా ఒకటే ఉష్ణంలేండి. అందులో దిగవలసిందే, వెళ్ళి ఒళ్ళు తుడుచుకోవలసిందే. అంత చక్కని కొండం తండ్రి గారు ఏర్పాటు చేశారు. ఆ గౌరీ తపస్సు చేసిన ఆలయం ఉంది చూసారు కింద, గౌరీకొండ నుంచే మనం ఎవరైనా పైకి ఎక్కాలి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పక చూడండి. ఈ మధ్యకాలంలో కొన్ని పరీక్షలు ఎక్కువ ఎదురవుతున్నాయి. ఇంత పూర్వం బాగానే వెళ్ళొచ్చాం మనం, ఇప్పుడు ప్రకృతి కొంచెం వచ్చే పాపాత్ముల్ని పరీక్షిస్తోంది. వీడు సక్రమంగా వెడతాడా లేదా, ఏ నియమంతో ఉంటాడో చూద్దామన్నట్టుగా తుఫాన్లు వరదలు మన మధ్యన వచ్చాయి. అయినా పర్వాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాంతంలో మృత్యువు రావటం అంటే మనకి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. మొండిగా విడితే మృత్యువు రమ్మన్నా రాదు, అందులో నాతో వస్తే అసలు మీకు తల వెంట్రుక కూడా వాడదు. ఎందుకంటే ఆ కష్టం వస్తే నేను దూకుతాను అందులో మీకంటే ముందు. తప్పక ప్రజానీకాన్ని రక్షించడం కోసం అవసరమైతే తపశ్శక్తి అంతా ధారపోద్దాం. భగవంతుడిని మనం భక్తితో పట్టుకుని మేము వెళ్ళాలి చూడాలి చూడాలనుకుంటే ఆయన ఏమి చేయడండి. గురువులు రెండు రకాలట, ప్రాణం ఇస్తాం అని దూకేయాలి, వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి. ముందు వీడు దూకితే భగవంతుడు వీడి మీద జాలి కొద్దీ వాళ్ళని రక్షిస్తాడు. వీడిని పట్టుకుపోయినా, నేను ఒకటి పోయినా పది మంది బతికితే చాలు కదా, అంతకంటే అదృష్టం ఉంది, అది మహాయోగ జాతకం. అది ఇంకో రకం గురువులు ఉంటారు. ఒక గురువు గారు నాతో పాటు అడవిలోకి రండి అన్నట్ట. ఈ అడవిలో పులులు ఉన్నాయండి అన్నారు శిష్యులు. పర్వాలేదులే, పులిస్తే నేను రక్షిస్తాను, పులి రాగానే నేను నేల మీద పడిపోతాను, నా మీద మీ అందరూ పడిపోండి అన్నట్ట. అంటే అర్థమైంది కదా మీకు, పైన ఉన్నవాడిని పట్టుకుపోతున్నాడు పులి. ఆ రకంగా కాకుండా మంచి ఆత్మబలంతో, పరమేశ్వర నువ్వు మృత్యుంజయుడివి, నిన్ను నమ్మాను, మాకు కష్టం ఏమిటని వెళ్ళండి. ఏం కష్టం అవ్వదండి, చూశాను కదా మిమ్మల్ని నేను పొగడ్డం కాదు, కానీ మీలాంటి శిష్యుల్లో చాలామంది దొరకడం నా అదృష్టం. ఒక్కొక్కడిది ఒక్కొక్క చరిత్ర. ఆ జిలేబీ అని పిలువబడే బేబీ ఉందనుకోండి, ఆవిడకి కాలు విరిగిపోయి రాడ్ వేశారు. దాదాపు చాలా కాలం నుంచి ఆవిడ, అంటే ఆవిడ పాపం ఎన్నాళ్ళైనా నాకు ఇంకా పాతికేళ్ళు అనుకుంటుంది, అది వేరే విషయం. కానీ షష్టి పూర్తి అయినా అదొక ఒక్కొక్కడ బలహీనత ఒక్కొక్కటి. కాలు విరిగిపోతే కూడా, రాడ్ వేస్తే కూడా అలాగే మొండిగా ప్రపంచమంతా తిరిగేసింది. మనవలు మనవరాళ్ళు, ఆవిడ మనవరాలు ఇప్పుడు ఇంచుమించుగా పెళ్లి అవ్వబోతున్న మనవరాలు ఉంది, అయినా ఆ మనవరాలు ఎవడితో నడవలేదు. ఎందుకని, నేను మొండితనం శివుణ్ణి నమ్ముకుంది కనుక. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన భక్తితో, ఆహా ఈ ప్రాంతంలో శరీరం విడిచిపెట్టినా పర్వాలేదు, పరమేశ్వర అనుగ్రహం పొందాలి అని వెళ్లే భక్తులే రావడం వల్లే ఈ యాత్ర ఇంత హాయిగా అవుతుంది. ఇందులో నా గొప్పతనం కాదు, ఇంకొకటి గొప్పతనము కాదు, కేవలం మీరందరూ పరమ భక్తులు. మిమ్మల్ని తీసుకొచ్చే బాలకృష్ణ గారు ఇంకా గొప్ప భక్తుడు కాబట్టి ఈ కార్యక్రమం బాగా సాగుతోంది. పక్కన ఊరికే ఉండాలి కాబట్టి అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేయడానికి నారదుడు ఒక నిమిత్త మాత్రుడు. కానీ నారదుడు లేకపోతే మాత్రం పార్వతీ పరమేశ్వరులు దంపతులే కదా, ఆ నారదుడి పాత్ర నేను పోషిస్తున్నాను అంతే. అందుకే నారదుడిలాగ అప్పుడప్పుడు కొంచెం మొట్టికాయలు కూడా వేస్తూ ఉంటాను అనుకోండి. మొత్తం మీద ఏది ఏమైనా, ఇక మీదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ తీర్థయాత్రకి వెళ్ళినా మనకి ఏమి అవ్వదు, నమ్మకంతో రండి అంతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ గౌరీకొండం దగ్గర ఆ అమ్మవారు కూర్చుని ఒక మంచి ఆసనం పులి చర్మం పరుచుకుని కఠోర దీక్షతో దండం మీద చెయ్యి పెట్టుకుని నారదుడిచ్చిన పంచాక్షరి మంత్రం ఉన్నది కదా, ఆ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం మొదలుపెట్టింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. మంచి వేసవి కాలంలో చుట్టూత పంచాగ్నిహోత్రాలు పెట్టుకు తపస్సు చేసింది. వర్షాకాలంలో భోరును కురుస్తున్న వర్షంలో రెండు చేతులు పైకెత్తి ఊర్ధ్వబాహువై తపస్సు చేసింది. ఇంకా చలికాలంలో కటిక నేల మీద మంచుగడ్డ మీద కూర్చుని ఆ మంచులోనే శివాయ గురవే నమః అంటూ ఈశ్వరుడు గురించి తపస్సు చేసింది. క్రమంగా మాసాలు గడిచాయి, పక్షాలు దాటాయి, ఋతువులు వెళ్ళాయి, సంవత్సరాలు గడిచాయి, అమ్మవారు కురిసించిపోతున్నది, తపస్సు సాగుతూనే ఉన్నది. అయినా ఆవిడ మాత్రం తపస్సు విడిచిపెట్టడం లేదు. దాంతో ఈశ్వరుడికి పైకి వెళ్ళాడు కానీ పైకి ఆ మహానుభావుడికి ఓ బెంగ పట్టుకుంది. అప్పటికే వేసిన బాణం మన్మధుడు చచ్చి సాధించాడంటారు, వాడు సామాన్యుడు కాదు, కొందరు చచ్చి సాధిస్తారు. ఈ వేసిన బాణం ఆయన చచ్చిపోయిన ఈయన గుండెల్లో కెలుగుతూనే ఉందిట. పార్వతీ పార్వతీ, నిన్ను పట్టుకున్నవాడిని చివరి క్షణంలో తొందరపడి వదిలేశాను, పైకి వెళ్ళిపోయాను, నువ్వేమో తపస్సులోకి వెళ్ళిపోయావు. మన ఇద్దరికీ పెళ్ళి ఎప్పుడవుతుందో నువ్వక్కడా నేనిక్కడా ఇంక కలిసేదెక్కడో నువ్వక్కడా నేనిక్కడా అని ఆయన కూడా విరహతాపంతో బెంగబెట్టుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది? ఆయన కంటి నుంచి వచ్చిన భయంకరమైన అగ్నిజ్వాల మన్మధుండి కాల్చిన వెంటనే ఆకాశంలో పైకి వెళ్ళిపోయి స్వర్గలోకాన్ని తగలబెట్టడం మొదలెట్టింది. అక్కడి నుంచి క్రమక్రమంగా భూలోకానికి, పాతాళలోకానికి, ఇంకా పైన ఊర్ధ్వలోకాలకి ఈ కంటిమంట వ్యాపించడం మొదలుపెట్టింది. ఓ పక్కనేమో కామాగ్ని, మరో పక్కన కంటి నుంచి వచ్చిన అగ్ని, ఈ రెండు అగ్నులతోటి ఈశ్వరుడు అతలాకుతలమైపోయాడు. ఇంతలో దేవతలంతా బ్రహ్మదేవుణ్ణి వెంటబెట్టుకుని, విష్ణువుని వెంటబెట్టుకుని వచ్చేశారు. దేవదేవ జగన్నాథ కృపామతే హే మహేశ. దేవ జగన్నాథ కరుణాస్వరూప కృపామతి, నువ్వు లోకాలను రక్షించడానికి అవతరించిన రూపమెత్తిన పరమేశ్వరుడివి, ఎవడో ఒక్కడి కోసమని ఈ మొత్తం లోకాలన్నిటిని తగలబెడతావా? ఈ భయంకరమైన అగ్ని మొత్తం లోకాలను దగ్ధం చేస్తోంది, రక్షించమనగానే శివుడు చిరునవ్వు నవ్వాడు. విషమే కంఠంలో పెట్టుకున్న ఆయన ఏం చేశాడు? ఇప్పుడు లోకాలన్నీ హాలాహలం కంటే భయంకరమైన, కాలకూట విషం కంటే భయంకరమైన ఈ అగ్ని చేత దగ్ధమవుతోందని కనిపెట్టి, ఓరి లోకద్రోహి భయంకర అగ్ని రా చేతిలోకి అన్నాడు. వెంటనే అగ్నిహోత్రం అంతా సుడులు తిరుగుతూ సుడులు తిరుగుతూ ఉన్నది కాస్త చిన్న ముద్ద కింద మారిపోయి ఏదో బంగారపు రేకులాగా చేతిలోకి వచ్చేసింది. ఈ అగ్నిని పుచ్చుకుని సముద్ర ఇలా రా అన్నాడు. సముద్రుడు వచ్చాడు. ఈ అగ్ని బయట ఉంటే ప్రమాదం, నా కంటిలో కడితే ఇంకా ప్రమాదం, కాబట్టి దీనిని నువ్వు భరించు. ఈ రోజు నుంచి సముద్రం మధ్యలో బడవ అగ్ని అనే పేరుతో ఈ అగ్ని ఉంటుంది. అప్పుడప్పుడు పెటిల్లు అంటూ సముద్రంలో కూడా అగ్ని పర్వతాలను రేకెత్తిస్తూ ఉంటుంది. ఈ బడవాగ్ని బాగా పెరిగినప్పుడు లోకాలు కొంత అల్లకల్లోలమవుతాయి, దీన్ని తక్కిన వేళల్లో దాచు అని బడవాగ్ని అనే పేరుతో సముద్రంలో ఈ అగ్నిని దాచాడు. ఆ బడబాగ్ని ప్రభావం వల్లే ఈ అల్పపీడనము, ఈ తుఫాన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అగ్ని అప్పుడప్పుడు అల్లకల్లోలం చేసేస్తూ ఉంటుంది లోపల. ఈ అగ్నిని తట్టుకోవడం ఒక్కొక్కప్పుడు సముద్రుడికి కూడా కష్టం. సముద్రంలో వచ్చే వీటన్నిటికీ మూల కారణం అడుగున అగ్ని పర్వతాలని చెప్పారే ఇప్పటి సైంటిస్టులు. అగ్ని పర్వతం ఎవరనుకుంటున్నారు? ఈ కంటిమంట నుంచి వచ్చిన మహాగ్ని. అది తెలియక ఏదో అడుగున ఉన్నాయి అగ్ని పర్వతాలు, గంధక పర్వతాలు, సున్నపు కొండలు, అవి పేలుతూ ఉంటాయి. అవి పేలితే సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది, తుఫాన్లు వస్తాయి అనుకుంటున్నారే. కానీ ఇంత సృష్టికి మూలకారకుడైన ఈశ్వరుడి మహిమని మాత్రం ఈ లౌకిక విజ్ఞానులు అజ్ఞానం వల్ల గ్రహించలేక వాళ్ళ దారిని వాళ్ళు కొట్టుపోతూ ఉంటారు. ఎన్ని గింజుకుంటే మాత్రం ఉపయోగం ఉన్నది? అసలు జ్ఞానం పరమేశ్వరుని గ్రహిస్తేనే వస్తుంది. లేకపోతే ఏముంది? ఓసారి 3 కోట్ల క్రితం, 3 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందంటాడు ఒకడు, అబ్బే ఇంకా ముందుందంటాడు ఒకడు. ఎన్ని గింజుకున్నా వాడు ఏదో ఒక చోట ఆగిపోవలసిందే. ఈ బుద్ధికి, ఈ తెలివితేటలకి అందని అపార శక్తి ఈశ్వరుడిది. యుగయుగములుగా ఈ ప్రశ్నలకి సమాధానాలు లేక ఎవరికి తోచినటువంటి పరిశోధన వారు చేస్తూ పోతూనే ఉన్నారు. యోగులు ధ్యానమగ్నులై కొంతవరకు ఈశ్వరతత్వం గ్రహిస్తారు. మహాత్ములు వారి వారి సాధనని బట్టి ఈ చరాచర జగత్తంతా విజ్ఞానమయము, అదే ప్రజ్ఞానమని పిలువబడుతున్నది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఉపనిషద్వాక్యం. ఈ వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఈ విధంగా బడబాగ్ని సముద్రం పాలయ్యింది. ఇప్పుడు ఈశ్వరుడు అమ్మవారి సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నాడు. ప్రభు, నీవు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు? నీకోసం ఇక్కడ కొండ మీద ఉండి తపస్సు చేస్తున్నాను. నీ పత్నిని, జన్మజన్మలుగా నీ పత్నిని, నీలో సగభాగాన్ని ఆరాధిస్తున్నాను, కన్నెత్తి చూడవా అని పాపం పార్వతీదేవి ఎప్పటికప్పుడు ఆయన గురించి తలుచుకోవడం ఆయన చెవుల్లో పడింది. ఈశ్వర నన్ను ఉద్ధరించవా అని పార్వతి ఓ పక్కన భూలోకంలో హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తూ ఆవిడ అర్థిస్తోంది. శివుడికి మనస్సులో ఆవిడ మీద అపూర్వమైన ప్రేమ ఉన్నది. ఈలోపు దేవతలంతా అమ్మవారిని అయ్యవారిని ఎలా కలపాలా అని కొంచెం ఒక ప్రణాళిక వేశారు. వారు ఒకరోజున అమ్మవారి దగ్గరకు వచ్చారు. అసలు ఆశ్రమం ఉందిట అమ్మ, ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఉంటే ఆ ప్రాంతంలో సింహాలు, పులులు, నక్కలు, కుక్కలు, ఎనుబోతులు, ఏనుగులు, చెవల పిల్లులు, పెద్ద పెద్ద మంచి జటాజోటాలు కలిగినటువంటి జడల బర్రులు, అంటే వాటిని చమరీ మృగాలు అంటారు, ఇటువంటి మృగాలు, జింకలు అన్నీ అక్కడికి వచ్చేసాయట. సింహాహ గావశ్చ
సతతం రాగాది దోష సంయుతాః తన్మహిమ్నాచతే తత్ర నాబాధంత పరస్పరం.
ఆవు కనబడగానే పులి దాని మీద దూకి మెడ కొరికి తినేయాలి కదా, కానీ పులి ఆవు అమ్మవారు ఎదురుగుండా కూర్చుని ప్రేమగా ఒకదానొకటి నాక్కుంటున్నాయి. ఈ గంగడోలను ఉంటుంది ఆవుకి, ఆవు గంగడోల దగ్గరకు వచ్చి పులి తన కాళ్లతో ఇలా ఇలా ప్రేమగా గీకి నాలుగుతో నాకి సేవ చేస్తోంది. సింహం, కుందేలు, జింక, నక్క, తోడేలు, ఇంకో శశిమృగం ఇలా అన్ని పక్క పక్కన కూర్చుని ప్రేమగా నాక్కుంటూ అమ్మకి కాళ్ళెత్తికొని చేతులెత్తికొని నమస్కారం చేయటం, మీద నీళ్లు పోయటం, పువ్వులు వేయడం చేస్తున్నాయి. ఓయ్ బాబా, ఏమి తపస్సిది! అమ్మవారి మహాతప ప్రభావంతో పరస్పర విరోధ జంతువులన్నీ ఐకమత్యంతో కలిసి ఉంటున్నాయి. ఈ ప్రాంతం పరమ పవిత్రం అనుకుని ఇంకా అమ్మవారి గురించిన విశేషాలు శివుడికి చెప్పి ఆయన ఇక్కడికి పంపుదామని దేవతలంతా శివుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు. శంకరుడి దగ్గరికి వెళ్ళి ద్వారం దగ్గర నిలబడి, జయ కైలాసాచలవాస శంకర మహేష భక్త చింతామణి అని భక్తితో ప్రార్థించారు. ఆయన విన్నాడు. ఏం కావాలి మీ అందరికీ? అందరూ ఒకేసారి వచ్చారంటే నీకు తెలియందేముంది, అక్కడ పార్వతీదేవి కూర్చుని తపస్సు చేస్తుంటే నువ్వేమో కైలాసం విడిచిపెట్టిరావు, ఆవిడ శివ శివ అంటోంది, నువ్వు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని యోగనిష్ట అంటావు, నీ మనస్సులో ఆమె మీద ఏ కోరిక ఉన్నదో మాకు తెలియదు, మేము అమాయకులం, మధ్యన అల్లాడిపోతున్నాం, ప్రకృతి పురుషులిద్దరూ ఒకటైతే ఈ లోకం శ్రేయస్సుతో ఉంటుంది, మా శ్రేయస్సు కోసం, దేవతల్ని మునుల్ని రక్షించడం కోసం, గోబ్రాహ్మణ సంరక్షణ కోసం, ధర్మం నాలుగు పాదాల నిలబడటం కోసం, ముఖ్యంగా తారకాసుర వధ కోసం నువ్వు అమ్మని చేపట్టాలి. దేవా, నీకు తెలియందేముంది?
త్వయా సృష్టమిదం సర్వం జగదేతచ్చరాచరం సంతప్తమతికస్మాద్వై న జ్ఞాతం కారణం విభో. తద్బ్రూహి కారణం బ్రహ్మన్ జ్ఞాతుమర్హసి నః ప్రభో, దగ్ధభూత తనూన్ దేవాన్ త్వత్తో న్యాన్యోస్తి రక్షకః.
ఈశ్వర, నీవు తప్ప లోకాలని కరుణించగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ జగత్తంతా నీ వల్లే సృష్టింపబడింది. నువ్వే బ్రహ్మగా, నీవే విష్ణువుగా, నీవే రుద్రుడిగా సృష్టి చేస్తూ పోషిస్తూ సంహరిస్తూ లీలలన్నీ నెరపుతున్నావు. నీవు లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు? నీ కంటి ముందు నీ పిల్లలమైన మేమందరం కాలి బూడిదైపోతూ ఉంటే, రాక్షసుల బాధలకి గురైపోతూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ ఎరగనట్టు కూర్చుంటావా? పాహి పాహి అనగానే ఆయన, నేను అమ్మని వివాహం చేసుకోవడానికోసమే ఎప్పుడో ఒక సంకల్పం చేశాను, దేనికైనా సమయం రావాలి, ఇంకెప్పుడు వస్తుంది సమయం అన్నారు వీళ్ళు. ఈలోపు మా సమయం మించిపోతుందనగానే కంగారు పడకండి, అమ్మవారు నాలో ఒక భాగం, ఆవిడ ప్రకృతి, నేను పురుషుణ్ణి, ఆవిడ రజస్సు, నేను ఆ రజస్సును స్వీకరించే పురుషోత్తముణ్ణి, ఆవిడ అహంకార స్వరూపిణి, నేను ప్రజ్ఞాన స్వరూపిణి. అమ్మవారు నేను తలుచుకుంటే శివుడంతా నాకు ఆ మాత్రం బుట్టలో పడి వశంకాడా అని ఒకప్పుడు అనుకున్నది. ఆ అహంకారం వల్ల ఆవిడ నేను పరీక్షించాను. అహంకారం తొలగితే ఆమె నాలో సగభాగమవుతుంది. పూర్వజన్మలో నే వద్దంటే వినిపించుకోకుండా దక్ష యాగానికి వెళ్ళింది, ఆ యాగంలో నశించిపోయింది. భర్త మాట కాదన్న స్త్రీకి ప్రాయశ్చిత్తం కొంతకాలం జరగవలసిందే, అందుకే ఇప్పుడు కృశించిపోయేలా తపస్సు చేసింది. నేను అంత గొప్ప భార్యని కాపాడుకోలేని అసమర్థుడి కింద ఆవిడ కాలిపోతే పట్టించుకోలేదు కిందటి జన్మలో, ఆ ప్రాయశ్చిత్తంగా నేను తపస్సు చేశాను. ఈ కథ ఎంత చిత్రమైంది ఒకసారి ఆలోచించండి. భర్త మాట కాదంది, అందువల్ల శరీరం విడిచిపెట్టింది, ఈ జన్మలో ప్రాయశ్చిత్తంగా ఆవిడ తపస్సు చేసిందిట. ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళింది, ఆవిడ కాలిబూడిదైపోతుంటే అమ్మని కాపాడుకోలేకపోయట, అందుకని అనమాట ఇంతకాలం ఆయన కష్టపడి తపస్సు చేశాడు పాపం. ఈ ఇద్దరూ తపస్సు చేస్తే ఈ లోకం అంతా హాయిగా ఉంటుంది. లోక శ్రేయస్సు కోసం మేము ఇద్దరం ఇలా కష్టపడి ఎప్పటికప్పుడు తపస్సు చేస్తూనే ఉంటాం, అన్నీ విడిచిపెడుతూ ఉంటాం. మా బంధం మాది, ఆమెకు అన్యంగా అంటే ఆవిడికి తెలియకుండా నేనేమీ ప్రవర్తించలేను, నాకు తెలియకుండా ఆమె ఏ పని చెయ్యదు. శీఘ్ర కాలంలో ఆమె మళ్ళీ నా వామాంక స్థిత అవుతుంది, అప్పుడు మీ కష్టాలు తొలగిపోతాయి అనగానే వాళ్ళు సంతోషపడి వాళ్ళగా తెలియపోయినా మన పని అవుతుందని వెళ్ళారు. వెంటనే ఈయన ఏం చేశాడు, మళ్ళీ చిన్న పరీక్ష అనమాట, సప్త ఋషుల్ని పిలిచాడు. సప్త ఋషులారా ఒకసారి ఇలా రండి. వాళ్ళు వచ్చారు. అరుంధతి సమేతంగా వశిష్ఠుడు వచ్చాడు. తక్కిన వాళ్ళంతా భార్యలు లేకుండా వచ్చారు. పనుల మీద వెళ్ళేటప్పుడు భార్యల్ని వెంట పెట్టుకుని వెళ్ళేవారు కాదు. ఒక్క అరుంధతి మాత్రం ఎక్కడికి వెళ్ళినా భర్తను విడిచిపెట్టకుండా పక్కనే ఉంటుంది. అందుకే పెళ్ళైన వెంటనే అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే చూపిస్తారు. మీ భార్యాభర్తలిద్దరూ అలా ఉండాలి సుమా అని. అంతేగాని గోకర్ణం వెళ్ళా, నేను ఒక్కడే వచ్చాను, మా ఆవిడ రానంది అన్నారంటే ఇంక మీద భార్యలు బాగుండదు అనమాట. భార్యలు ఎప్పుడు భర్త ఏమండవు, మీరు గోకర్ణం వెడితే గోకర్ణం వస్తాం, కామాఖ్య కెడితే కామాఖ్య వస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తాం, డబ్బులు కావాలంటే చెరిసగం పెట్టుకుందామనండి, తప్పే ఉంది. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా మీ వెంటే ఉంటాం. మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే హైదరాబాద్ బ్రాంచ్ వస్తాం, కలకత్తా పెడితే కలకత్తా వస్తాం, కర్ణాటక పెడితే కర్ణాటక వస్తాం, నాటకానికి పెడితే నాటకానికి వస్తాం, బూటకానికి పెడితే బూటకానికి వస్తాం. ఇలా భార్యాభర్తలిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి, కలిసే ఉండాలి, యావజ్జీవితం ఆనందమయం చేసుకోవాలి జీవితం అని చెప్పడం కోసమే అత్యాశ్చర్య చికిత్సత్వంతో అరుంధతి వశిష్ఠులు కలిసే ఉంటారు. ఇప్పుడు శివుడు పిలవగానే తక్కిన ఋషులు అగస్త్యాదులందరూ విడిగా వచ్చారు. ఒక్క వశిష్ఠుడు మాత్రం అరుంధతి సంయుతంగా వచ్చాడు. మీరు ఏడుగురు భూలోకానికి వెళ్ళండి, అక్కడ పార్వతీదేవి నా కోసం గౌరీకొండం దగ్గర తపస్సు చేస్తోంది, నా గురించి లేనిపోయినవి చెప్పండి, చెడ్డ చెప్పండి, ఆవిడ మనస్సు మార్చడానికి ప్రయత్నించండి. ఆవిడ మీరు చెప్పిన మాటలు విని నాకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఎలాగో పెళ్ళాగిపోతుంది, కాదు కూడదని గట్టిగా భీష్మించుకుంటే అప్పుడు వెళ్ళి ఆవిడ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అని మళ్ళీ ఆఖరి పరీక్ష ఇక్కడ అనగానే వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి పార్వతీదేవి అప్పుడే మళ్ళీ జపంలోకి వెళ్ళబోతూ ఉండగా అమ్మాయి స్వస్తి అన్నారు. ఓహ్, సప్త ఋషులు వచ్చారు, అందులో నేను ఎంతో గౌరవించి అరుంధతి వచ్చింది అని ఆవిడ వినయంగా నమస్కరించింది. అంత అమ్మైనా భూలోకంలో హిమవంతుడికి కూతురిగా పుట్టింది గనక గురువులైన మహాత్ములైన ఋషులకి నమస్కారమే చేసింది. ఈ నమస్కారం అయ్యాక వాళ్ళు కూర్చోబెట్టింది. అప్పుడు ఋషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అందులో బాగా మాట్లాడే వాళ్ళలో అంగిరుడని ఒక ఆయన ఉన్నాడు, బృహస్పతి తండ్రి, బృహస్పతిగా తండ్రి కనుక ఆయన చాలా బాగా మాట్లాడతాడు. ఆయన లేచి, అమ్మాయి హాయిగా తపస్సు చేసుకుంటున్నావు నువ్వు, ఇంతకీ ఎవరి కోసం తపస్సు చేసుకుంటున్నావో తెలుసుకోవచ్చా? కన్యాముడులు యుక్త వయస్సులో తపస్సు చేస్తున్నారంటే, లేక ఏదన్నా పారాయణ చేస్తున్నారంటే, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారంటే మంచి భర్త కోసమని ఎవరైనా ఆ మాత్రం కనిపెడతారు. కాబట్టి పెళ్లి వయస్సులో నువ్వు తపస్సు చేస్తున్నావంటే, అయితే ఎవరో ఒక గొప్ప వ్యక్తి నీకు భర్త అవ్వాలని కోరికైనా ఉండాలి, లేదా తీవ్ర వైరాగ్యంతో సన్యాసినిగా శ్రమణిగా మారిపోవాలనే కోరికైనా ఉండాలి. నీకు సన్యాస దీక్ష ఉన్నట్టు మాకు అనిపించడం లేదు. నీవు కట్టుకున్నది తెల్ల తోరం, తెల్లని కంకణం కట్టావు, తెల్లని కంకణం కట్టుకుని ఆడవాళ్ళు జపం చేస్తే దాని అంతరార్థం మంచి భర్త అనుకున్న వరుడు లభించాలి అని. మీరు ఎక్కడైనా అంతే, సరిగ్గా 20 ఏళ్ళు దాటాయంటే 30 ఏళ్ల మధ్యలో పెళ్ళి అవ్వకపోతే వాళ్ళు చూడండి, ఎక్కడ చూసిన శివాలయాల్లో వాళ్లే ప్రదక్షిణలు, విష్ణు ఆలయాల్లో వాళ్లే ప్రదక్షిణలు, వెంకటేశ్వర ఆలయంలో వాళ్లే ప్రదక్షిణలు. ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ 108 ప్రదక్షిణలు చేస్తారంటూ యుక్త వయస్సులో ఇవాళ్ళందరినీ నేను అడగక్కర్లేకుండా వాళ్లే చెప్పేస్తారు, గురువుగారు మీరు ధర్మ సందేహాల్లో చెప్పారండి 108 ప్రదక్షిణలు చేయమని మేము చేస్తున్నామండి అని. పోనీ ఆడవాళ్ళు చేస్తున్నారు కదా అని అనుకుంటే ఓ చోట నెత్తి మీద వెంట్రుక ముక్క లేని వాడు ఒకడు తిరగడం మొదలెట్టాడు. వాడిని ఏమయ్యా తిరుగుతున్నావు ఏమిటయ్యా అంటే, నాకు పెళ్ళి అవ్వలేదన్నాడు. వన్ ఇది నీ వాటం చూస్తే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే, లేదండి చిన్నప్పుడే జుట్టు ఊడిపోయిందండి అన్నాడు. సరే వాడికి కూడా చివరికి పెళ్లి కోరికే, ఏం చేస్తాం ఈ పెళ్లి మీద కోరికతో మొత్తం మీద గురువుగారి ధర్మ సందేహాలన్నీ విని తిరుగుతున్నారు, తిరిగిన వాళ్ళందరికీ కళ్యాణం అవుగాక, ఇంక అంతకుమించి మనం మాత్రం ఏం చేయగలం? నేనేం అచ్చోకి చెప్పట్లా, కావాలంటే మీకు ఇక్కడ ఉంటారు సాక్ష్యం, ఎక్కడైనా ఉంటారు. నేను ధర్మ సందేహాలు ఈ మధ్యన మన సప్తగిరి ఛానల్లో రెగ్యులర్గా చెబుతున్నాను కదా, ఎక్కడికి వెళ్ళండి, అందులో చెప్పినట్టుగా చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, కానీ చేసిన వాళ్ళందరికీ అయ్యాయి. ఎవరో ఎందుకు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ గుడ్ల గోపకళతోడువాడు, వాడి పేరేమిటో వచ్చారు పురందరు, వాళ్ళ అక్క భార్గవి, మొన్న జనవరిలో దీవించాం, తక్షణం వివాహం అయిపోయింది, గురువుగారు చెప్పారు ఒక్క ముక్క అడగండి వాడినే చెబుతాడు. నెల తిరగకుండా భగవంతుడు అనుగ్రహించాడు. ఎంతోమందిని వాళ్ళని వెళ్ళనని కాదు, చాలామందికి ప్రణవపీఠానికి వచ్చి చెప్పినట్టుగా ప్రదక్షిణ చేసిన వాళ్ళల్లో 300 35 మందికి అయ్యింది. ఆ మిగతా 35 మందికి ఎందుకు అవదంటే, ప్రదక్షిణ చేస్తే పెళ్ళవుతుందంటారా అని అడుగుతున్నారు. మరి ఆ ఎప్పుడైతే మీకు నమ్మకం ఉండదో వెంటనే డాము, సంపూర్ణ విశ్వాసంతో చెయ్యాలి. ఏమంటే మనం భగవంతుడిని నమ్మాం కాబట్టి 108 ప్రదక్షిణలు ఆయన చేస్తున్నారు, లేకపోతే ఆ లోపల ఉండేది అమ్మవారు కాదు బొమ్మ అనుకుంటే బొమ్మ మనకేం ఉపయోగం ఇస్తుంది? ఆవిడ సందేహం లేకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగదంబ, నేను ఆ నమ్మకంతో మా అమ్మ పాదాలు పట్టుకున్నాను, ఎప్పుడు మా అమ్మవారి కాళ్ళు పట్టుకున్నా నిజంగా కన్న తల్లి పాదాలు పట్టుకున్నంత మెత్తగా అనిపిస్తాయి. తల్లి నిజంగానే రక్తమాంసములు కలిగిన శరీరము వంటి శరీరమును ధరించి దర్శనమివ్వడం కొన్ని వందల సార్లు నేను అనుభూతి పొందాను కాబట్టి చెబుతున్నాను. మనకి దేవాలయాల్లో ఉన్నవేవి విగ్రహాలు అనుకోకండి, మన నిగ్రహం కోసం విగ్రహ రూపంలో కనబడతారు, కానీ మనం నమ్మి కొలిస్తే వాళ్ళు అందులోంచి ప్రత్యక్షమై వరాలు ఇస్తారు. ఇవ్వకపోతే ఇంత సృష్టి ఇన్నేళ్లుగా ఇంత హాయిగా ఒకే క్రమంలో జరగదు. ఎప్పుడో చరాచర జగత్తంతా తన కట్లు తెప్పుకుని నశించిపోయేది. సముద్రం ఉన్నదా? అంత భయంకరమైన జలం కెరటాలుగా వచ్చి చెలియలు గట్ట దాటుతోందా? శివాజ్ఞ అది దాటిందంటే లోకం ఉండదన్నమాట, అది ప్రళయం అవుతుంది. ఇన్ని అగ్నిహోత్రాలు, ఇన్ని బడబాకునులు, ఇన్ని భయంకరమైన అగ్నిపర్వతాలు బద్దలై లోకాలను నాశనం చేయడంలా కొంత కొంత మాత్రమే ధ్వంసం చేస్తున్నాయి. అదే శివుడి యొక్క మహామహిమంటే. ఈ వాయుదేవుడు ఒక్కసారి విజృంభిస్తే ఒక్క లోకం మిగులుతుందా? కానీ పంచభూతాలు ఈ ప్రపంచాన్ని ఆ శివాజ్ఞతో తమను తాము నియంత్రణలో పెట్టుకుని రక్షిస్తున్నారు. ఆకాశం, భూమి, అగ్ని, జలం, వాయువు, వీటిల్లో ఏ ఒక్కటి విజృంభించినా మనం ఉండగలుగుతామా? కొంచెం భూమి కంపించింది, నేపాల్ నేపాల్ అంతా ఏమైపోయింది? ధ్వంసం అయిపోయింది. ఒక్క పెసర సముద్రుడు అలా విజృంభిస్తే లోకాలు కొట్టుకుపోతాయి. అగ్నిహోత్రుడు ఒక్కసారి ఆ అన్నాడా, ఈ లోకాలు దగ్ధమైపోతాయి. ఈ విధంగా ఉరుమురిమి మంగళం మీద పడినట్టు పడకుండా ఉంటుందంటే ఆ పరమేశ్వరుడు దయాళువు గనక మనం పూజ చేస్తే లింగ రూపంలో ఉండి కూడా రక్షిస్తున్నాడు, విగ్రహ రూపంలో ఉండి కాపాడుతూ ఉన్నాడు, ఇస్తున్న సమస్త సేవలు స్వీకరిస్తున్నాడు. మనం చూడాలి, కళ్ళు విప్పి చూడాలి, నమ్మి చూడాలి, తప్పక తగిన ఫలితం ఇస్తాడనమాట. ఇప్పుడు అందుకనే వాళ్ళు, అమ్మాయి నువ్వు యువతీయమణివి, తెల్లని కంకణం కట్టుకుని పూజ చేస్తున్నావంటే కావాలనుకున్నవాడు వరుడు భర్త అవ్వాలని, ఇంతకీ ఎవరా వరుడు అని ఏమి ఎరగనట్టు అడిగితే, ఈశ్వరుడు భర్త కావాలని నారదుడు గురువుగా నాకు మంత్రమివ్వగా ఆయనిచ్చిన ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరీ మంత్రం జపిస్తూ ఇక్కడ నేను తపస్సు చేస్తున్నాను, ఆ ఈశ్వరుడు నా భర్త అన్నది. వాళ్ళు వెంటనే పకపక నవ్వారు. వెర్రిదానా, గొప్ప గురువు దొరికాడు నీకు. పిచ్చివాడిని ఒకడినేమో నమ్మావు గురువుగా, ఇంకో పిచ్చివాడిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇదంతా శివుడు పెట్టమన్న పరీక్ష అందుకని అంటున్నారు వాళ్ళు. సుమా, వాళ్ళు అన్నారట, నజ్ఞాతం తస్య చరితం వృథా పండితమానినః దేవర్షే క్రూర మనసః సుజ్ఞా భూత్వాప్యగాత్మతే నారదః కూటవాదీ చ పరచిత్త ప్రమంతకః తస్య వార్తా శ్రవణతో ఆనిర్భవతి సర్వథా. వెర్రి తల్లి, నారదుడు కొంతమంది జనాన్ని పోగేసుకుని నేను సద్గురువుని అని తిరుగుతున్నాడు. ఈ జనం చెక్క భజన చేసేవాళ్ళు, నారద నువ్వే పండితుడివి, నువ్వు మహామంత్రవేత్తవి అంటే విర్రవీగి నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నాడు. అతడు తనను తాను పొగుడుకునే పండితుడే తప్ప నిజంగా పండితుడు కాడు సుమా. ఈ మాట అంటున్నంతసేపు వాళ్ళు లోపల, ఈశ్వర నువ్వు అనమన్నావు కాబట్టి అంటున్నావు సుమా అని మళ్ళీ లోపల అనుకున్నారండోయ్, ఎందుకంటే శివాజ్ఞ, శివుడు చెప్పాడు కాబట్టి అంటున్నారు. కానీ లేకపోతే పొరపాటున నారదుడిని నింద చేయటం అంటే ఎంత భయంకరమైన దోషం. అయినా నారదుడు శివుడు అమ్మని పరీక్షించడానికి వీళ్ళని అంగీకరించారు, అంటే వీళ్ళు ఏమన్నా తట్టుకుంటా ఉన్నారు, అందుకని వాళ్ళు ఆ మాట అన్నారు. నారదుడు పండితమాని అసత్యాలాపి, అతడు జ్ఞాని కాదు అజ్ఞాని. నీకు తెలియదు పార్వతి, పూర్వకాలంలో నువ్వు సతీ అనే పేరుతోటి దక్షుడికి కూతురిగా పుట్టావు. ఆ దక్షుడి చరిత్ర నీకు తెలుసు కదా. దక్షుడికి 60 మంది కొడుకులు ముందు పుట్టారు. ఆ 60 మంది కొడుకుల దగ్గరికి వచ్చి ఈ నారదుడు ఏదో ఒక దివ్య మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెప్పగానే వాళ్ళు సన్యాసం పుచ్చుకుని అడవులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది పుట్టారు. ఆ 10 మంది దగ్గరికి వచ్చి మళ్ళీ వీడు దుర్బోధ చేశాడు. ఆ దుర్బోధ విన్న 10 మంది మళ్ళీ అడవికి తపస్సుకు పోయారు. దానితో ఆగ్రహోదగ్గురుడైన దక్షుడు, నువ్వు ఈ రోజు నుంచి నిలకడగా ఉండకుండా ఉందుగాక, ఉన్న చోట తినవు, తిన్న చోట కూర్చోవు, కూర్చున్న చోట పడుకోవు, చపల చిత్తుడవై లోకాలన్నీ తిరుగని శపించాడు. అప్పటి నుంచి నారదుడు నిలకడగా లేకుండా ఓం నమశివాయ అంటూ కైలాసానికి, ఓం నమో నారాయణాయ అంటూ వైకుంఠానికి, గోకర్ణానికి, లంకకి, ఇంకో కుర్ర కుంక దగ్గరికి తిరుగుతుంటాడు. ఈ విధంగా నారదుడిని చపల చిత్తుడివై తిరగమని, నిలకడ లేకుండా ఉండమని ఆనాడు దక్షుడు శపించాడు. నీకు తెలియదేమో, ఆ తర్వాత ఏం చేశాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదాయ స్వోపదేశాన్ హిరణ్యకశిపో పరం. హిరణ్యకశిపుడని కశ్యప ప్రజాపతి కొడుకు, ఆయనకు నలుగురు కొడుకులు, అందులో పెద్ద కొడుకు ప్రహ్లాదుడు. వాడు హాయిగా ఉండగా, కడుపులో ఉండగా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ అమ్మకి భాగవతం అంతా చెప్పాడు. వాడి భాగవతం అలా అయిపోయింది. దాంతో ప్రహ్లాదుడు కాస్త తండ్రికి వ్యతిరేకం అయిపోయాడు. కడుపులో ఉన్న ప్రహ్లాదుడికి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చెప్పి మీ నాన్నతో తగాదా పడరా అన్నాడు. తండ్రికి కొడుక్కి మధ్యలో తగాదా పెట్టాడు ఈ నారదుడు. దాంతో ప్రహ్లాదుడు తండ్రిని వ్యతిరేకించి నారాయణ నారాయణ అన్నాడు. వాళ్ళ నాన్న చచ్చాడు, ఈయన కాస్త పాతాళానికి పోయాడు. ఇలాంటి తగాదాలు పెడుతూ ఉంటాడు ఈయన. ఆ ముని గురించి నీకు తెలియదు, వాడు ఎవరి దగ్గరికి వెడితే అక్కడ చిచ్చు, వాడు ఎక్కడికి అడుగు పెడితే అక్కడ రొచ్చు, అక్కడ ఉన్న కార్యక్రమం అంతా విచ్చుకుపోతుంది. కొంగని సాధు అని కొందరు అంటారు. అలాంటి బకధ్యానం చేసేవాడు ఆయన. అటువంటి వాణ్ణి నమ్మి శివపంచాక్షరీ మంత్రం పొందావా, శివుడి గురించి మాకు తెలిసినట్టు నీకు తెలియదు తల్లి, అమంగళ వపుర్ధారీ నిర్లజ్జహ అసదనహ అకులీ కువేషీ ప్రేతభూతాది సంగీనగ్నోహి సోలభృత్తు. అమంగళ వేషధారి, ఆయన వేషాలు మంగళంగా ఉండవు. నిర్లజ్జ, సిగ్గు లేకుండా తిరుగుతాడు, బట్టలు ఉండవు గనక. అసదనహ, ఇల్లు లేదు. అకులి, ఆయనకి కులం లేదు, మంచి కులంలో పుట్టినవాడు కాదు. కువేషి, ఇంకా వేషం చూస్తే పిచ్చి వేషం, భయంకర వేషం. భూత ప్రేతాదులు చో కూడా ఉంటాయి, వాటిని వెంట పెట్టుకుని ఓహో అని వచ్చే పిశాచాలతో తిరుగుతూ ఉంటాడు. నగ్నహ, గుడ్డలు లేకుండా తిరిగే దిగంబరుడు. సంగీ, ఇంకా భూత సంగంతో ఉంటాడు. సోలభృత్తు, చేతిలో సోలం ధరిస్తాడు. ధూర్తహ, ధూర్తుడు అంటే ఆయన ప్రవర్తన వేద మార్గానికి విరుద్ధంగా ఉంటుంది. వినాశం చేసి తన మాయతో నీ విజ్ఞానాన్ని పాడు చేసి నిన్ను బొట్లో వేసుకుంటున్నాడు. ఇందులో అన్ని శివుడికి పొగడ్తలే. ఏమిటి అమంగళ వపుహు అనగా, ఆయన రూపము లేనివాడు అని అంతరార్థం. పైకి ఏమనిపిస్తోంది, శుచి లేని శరీరంతో ఉంటున్నాడు. మంగళము అంటే రూపము కలిగి ఉండుట, అమంగళము అంటే అసలు ఆయనకి రూపమే లేదు. నిర్గుణ పరబ్రహ్మ అంటే వాళ్ళు తిడుతున్నట్టు తిడుతూ పొగుడుతున్నారు. రెండోది ఏమిటి, నిర్లజ్జ, సిగ్గు ఎవరికి ఉంటుంది, గుణము రూపము కర్మ ఆశ మాయ ఉన్నవాడికి సిగ్గు. అంతటా వ్యాపించిన పరమాత్మకి నిర్గుణుడికి సిగ్గు ఏమిటి, బొగ్గేమిటి. ఆయన సర్వాంతర్యామి అని అంతరార్థం అనమాట. అసదనహ, ఆయనకి ఇల్లు లేదు. ఇల్లు ఎందుకు ఉంటుంది, అన్నిళ్ళు ఆయనవే కనుక, కోరిక లేనివాడు ఆయన. అకులి, భూమి మీద పుట్టాం కాబట్టి మనకి ఏదో ఒక కులం ఉంది, ఫలానవాడు ఈ కులంలో పుట్టాడని. ఈ కులములు మనం సృష్టించుకున్నవి, కానీ వీటికి అతీతుడు ఆయన. ఆయన జన్మించనివాడు, జన్మ లేనివాడు అని అంతరార్థం. తర్వాత కువేషి, ఆయన చెడ్డ వేషం ధరిస్తాడని ఒక అర్థం. కు అంటే భూమి, ఈ భూమండలమే తన బట్టగా చుట్టుకోగలిగిన వాడు ఆయన, అంతటి సర్వాంతర్యామి. తర్వాత భూతాది సంగి అంటే పైకి ఈ పిశాచాలు భూతాలు అని ఒక అర్థం కాదు. భూతముల సంగముతో ఉండేవాడంటే పంచభూతములని ముఖంగా పెట్టుకున్నవాడు. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశము అనేటటువంటి పంచభూతాలు ఉన్నాయో, పృథివ్యాపస్తేజో వాయురాకాశములు ఆయనకి ముఖములు. అది అంతరార్థం. అనగా శివుడు పంచముఖుడు, ఆయనకు ఐదు ముఖాలు ఉన్నాయి. ఈ ఐదు ముఖాల్లో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క భూతం అధిష్టాన దేవత. ఆయనకున్న ఐదు ముఖాలు ఏమిటో తెలిసిన మీకు, సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఈ ఐదు ముఖములు ఉన్నాయి. ఈ ఐదు ముఖాలే ఈ భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం. అదే పంచాక్షరీ మంత్రం అంటే నభము అంటే ఆకాశం. ఈశానం అనే ముఖం పైకి ఉంటుంది చూసారా, ఇందులో నుంచి ఆకాశం పుట్టింది. ఆ నభములో ఉన్న నకారం ఒక చోట పెట్టండి, నా. రెండవది మరుత్తు, వాయువు, అదే దక్షిణముఖం అంటే. ఈ దక్షిణముఖం నుంచి ఆయన వాయువుని సృష్టించాడు. వాయువుని మరుత్ అంటారు. ఈ నా పక్కన మా చేర్చండి, అక్కడికి ఏమైంది, నమ అయ్యింది. తర్వాత శిఖి, అగ్ని. ఆ అగ్నిలో ఉన్న శిఖిలో ఉన్న సిని నమ పక్కన చేర్చండి, నమస్సి అయ్యింది అక్కడికి. వారి అంటే నీరు, అందులో ఉన్న వా చేర్చండి. తర్వాత శివ, జ్యా అంటే భూమి, అందులో ఉన్న యా అక్కడ చేర్చండి, నమశివాయ. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం వరసగా 5 ముఖములు. సద్యోజాతము అంటే పడమర ముఖము. ఇంకా అక్కడి నుంచి పడమర మొదలుకొని వరసగా ఆయన 4 ముఖాలు, పైన ఊర్ధ్వముఖం ఈశానం పెట్టుకున్నాడు. ఈ 5 ముఖాలే 5 భూతములను సృష్టించాయి. ఆ 5 భూతములలో ఉన్న మొదట అక్షములన్నీ చేర్చాడు, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఏర్పాటు చేశాడు. వీటన్నిటికీ పంచభూతాలకి అతీతమైన ప్రణవం ముందు చేర్చాడు. ఈ విధంగా పంచభౌతికములైనటువంటి ముఖములతో పంచభూతాలను సృష్టించి పంచాక్షరీ మంత్రాన్ని సంగముగా పెట్టుకోవడం వల్ల భూతాదిసంగీ, అది భూతముల యొక్క సాంగత్యంతో ఉండుట. అంటే తిడుతున్నట్టు తిడుతూ ఇంతటి మహత్తరమైన పంచాక్షరీ మంత్రావిర్భావ ఘట్టాన్ని ఈ మహాత్ములు చెప్పారు. అటువంటి మహాత్ముడు అని చెప్పి అంతటి వాణ్ణి, అంటే పైకేమో పిశాచాల వాణ్ణి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, లేదా రెండో అర్థం ఏమిటి, ఇంతటి సర్వాంతర్యామి పంచభూతాలకి మూలకారకుడైన అసంగత్వం కలిగిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడం సాధ్యపడుతుందా అని మరొక అర్థం అన్నమాట. అటువంటి వాణ్ణి పెళ్లి చేసుకోగలవా ఆలోచించు. అనగానే ఎన్నో చెప్పారు వాళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి చెప్పారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత గృహప్రవేశానికి ఎక్కడికి వెడతావు, అందరికీ ఏదో ఒక ఇల్లు ఉంటుంది, కనీసం అద్దెకొంపైనా ఉంటుంది, ఆయనకి అద్దిల్లు కూడా లేదు. మీ ఇద్దరు శ్మశానంలోకి అడుగు పెడతారా చూస్తూ చూస్తూ మొట్టమొదటిసారిగా. భార్యామణికి కాసిని పాలన్నా నోట్లో పోయాలి, ఆయన పాలేం పోస్తాడు, బోడి విషం పోస్తాడు. భార్యకి ఒక్క గొలుసైనా చేసి పెట్టాలి కదా భర్త అన్నాక, బంగారపు గొలుసు చేసి పెట్టకుండా మెడలో ఉన్న ఆ తాచుపావు నీ మెడలో వేస్తాడు, ఇంకేముంది బాబోయ్ అంటావు అప్పటి నుంచి. ఇవన్నీ ఆలోచించుకో. ఆడవాళ్ళకి చీరలు అంటే బాగా ఇష్టం. అంటే పూర్వం చీరలని ఒకటి ఉండేవాళ్ళండి, అవి కట్టుకునేవారు స్త్రీలు. పంజాబీ డ్రెస్సులు వచ్చాక చీరలు అనేవి మర్చిపోయారు, కానీ పూర్వం చీరలు అని కూడా ఒక పదార్థం ఉండేది. ఇప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళావనుకో, నీకు చీర కొనిపెట్టమన్నావనుకో, కట్టుకున్న దరిద్రపు గజ చర్మము పులి చర్మము నీ మొహాన్ని పారేస్తాడు. అది గుడ్డ కింద కట్టుకుందామా అంటే అది గోచి గుడ్డకి ఎక్కువ చీరకి తక్కువ, దాంతో నువ్వు ఎలా బతుకుతావు ఆలోచించు అని చెప్పవలసిన తెగ చెప్పారు. అన్నీ విని చిరునవ్వునవి, మహర్షులారా మీరు చెబుతున్నవన్నీ ఈశ్వరుడికి స్తోత్రములని నాకు తెలుసు అన్నది ఆవిడ. ఒక్క దెబ్బకి తీసేసింది ఆవిడ. పైగా ఏముందో తెలుసా, మీరు గురువులు, ఇది గొప్ప శ్లోకం. గురూణాం వచనం సత్యమితి యద్హృదయే నధీహి. గురువులు ఏం చెప్పినా వినాలి, అది సత్యం. అందుకే గురువు చెప్పినా గురువు తిట్టినా అది ఆశీర్వచనంగా భావించాలి. గురువు ఒకసారి ఏమైనా అంటే చేతులు కట్టుకోవాలి. మీరు గురువులు, ఈ లోకములో గురువు మాట కాదంటే ఇహాముత్రపీతేషాం హి దుఃఖం నచ సుఖం క్వచిత్. అంటే గురువు చెప్పింది ఏదైనా చేయమన్నాడు, అది చెయ్యకపోతే అటువంటి వాడికి ఈ లోకంలో సుఖముండదు దుఃఖం తప్ప, అది నాకు తెలుసు. అందువల్లే ఇప్పుడు మీ మాట కాదంటూ మీ మాటే అనుసరిస్తున్నానండి ఆవిడ. అంటే అంతరార్థం ఏమిటి, మీరు అన్నదానికి పైకి అర్థమేమో శివుణ్ణి వద్దు అని, అంతరార్థం ఏమిటంటే అంతటి శివుణ్ణి భరించగలిగే శక్తి నీకు మాత్రమే ఉందని. కాబట్టి మీ మాట కాదంటున్నట్టుగా పైకి నేను అంటున్నా, మీ మాటనే నేను ఆచరిస్తున్నాను. గురువుల మాట కాదంటే దుఃఖం వస్తుంది సుఖం ఉండదు గనక. అనగా సర్వాంతర్యామిని సర్వాంతర్యామిని వైన నువ్వే భరిస్తావని, ఏ సంగము లేని వాడికి సాంగత్యం నువ్వేనని, పంచభూతాలని అదుపులో పెట్టి ముఖముగా పెట్టుకున్నవాణ్ణి అంతటి పంచభూతాలను అదుపులో పెట్టగలిగే ఈశ్వరుని నువ్వే పట్టుకుంటావని మీరు చెబుతున్నారు. కాబట్టి మీ మాట కాదంటూ గురువుల మాటనే అనుసరిస్తున్నాను, మీరన్నట్లే అవుగాక, అనగా మీ సంకల్పం పూర్తవుగాక. మీరు శివుడు పంపగా వచ్చారు, ఆ పరీక్ష పెట్టడానికి వచ్చారు, పరీక్షలో నేను నెగ్గానో లేదో మా శివుడికి వెళ్ళి చెప్పిరండి, ఆయన్నే దిగి రమ్మనండి, నేను మాత్రం ఈశ్వరుణ్ణి విడిచిపెట్టనగానే జగన్మాత ఈశ్వరాజ్ఞ వల్ల తెలిసి కాని తెలియక కాని శివనింద చేసి ఉంటే, ఆ శివనింద వల్ల నీ మనస్సు గాయపడితే మమ్మల్ని మాత్రం శపించకమ్మా, నీ పెళ్లికి పెద్దలుగా ఉండేలా అనుగ్రహించు అని వెంటనే వాళ్ళు పాదాల మీద పడి నమస్కారం చేశారు. తప్పదు కదా మరి, అందుకని జగన్మాత పాదాల మీద పడ్డారు. ఆవిడ తల్లి గొప్పతనం ఎంత గొప్పదంటే, ఈ ఘట్టం చదివినప్పుడల్లా ఒకసారి కళ్ళు చెమరుస్తాయన్నమాట. అమ్మా క్షమించమని వాళ్ళంతా కాళ్ళ మీద పడగానే మళ్ళీ ఆ తల్లి ఏమి ఎరగనట్టుగా, మీరు పెద్దలు పెళ్లి పెద్దలు, నేను చిన్నపిల్లని ఆశీర్వదించకుండా కాళ్ళ మీద పడితే నాకు ఆయుక్షీణం కదా అంది ఆవిడ. అప్పుడు వాళ్ళన్నారు, తల్లి ఆయువు నువ్వు, శరీరము నువ్వు, జ్ఞానము నువ్వు, సమస్తం నువ్వు, ఇప్పుడేమో చిన్నపిల్ల కింద నటిస్తూ శివుడు భర్త కావాలని తపస్సు చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక మంగళ నాటకం ఆడుతున్నావు. మేము అజ్ఞానంలో పడిపోయి నిజంగా గొప్పవాళ్ళం కాబోలని దీవించామనుకో, నువ్వన్నట్టే నీ కాళ్ళ మీద పడితే ఆయుక్షీణం అనుకున్నావు అనుకో, అప్పుడు నిజంగా ఆయువు క్షీణిస్తుంది. ఎన్ని వేషములు వేసినా, ఎన్ని రూపములలో ఉన్నా, చిన్నపిల్లగా ఉన్నా, పెద్దపిల్లగా ఉన్నా, బాలగా ఉన్నా, వృద్ధగా ఉన్నా, లేక ప్రౌఢగా ఉన్నా, నిన్ను మాత్రం మరిచిపోకుండా సర్వకాల సర్వావస్థలలో జపించి నీ కళ్యాణం చూసే భాగ్యమేమని ఆ కాళ్ళు కన్నీళ్లతో కడిగి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుని మాయమైపోయారు వాళ్ళు. అమ్మ అలా పరీక్షించింది, మొత్తం మీద వాళ్ళని ఆశీర్వదించింది, పెళ్లి పెద్దలుగా మీరే రండి అంది. ఈ విధంగా వెంటనే వాళ్ళు పరీక్షించి మాయమైపోయి శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర ఆదిశక్తిని పరీక్షించడం చాలా కష్టం, ఆ బాధ్యత మా నెత్తి మీద పెట్టావు, నిన్ను ఏమని తిట్టగలం, అందుకే మంగళస్తుతి చేశాం. ఆ సర్వమంగళ జగన్మాత మమ్మల్ని కనుకరించింది, మీరు పరీక్షలు పెట్టుకుంటూ మధ్యలో మమ్మల్ని ఏడిపించకండి, మమ్మల్ని మాత్రం పావుల కింద వాడుకోకండి, ఆశీర్వదించండి అని వాళ్ళంతా ఈశ్వరుడి పాదాల మీద పడి ఆ పాదాలకి నమస్కారం చేయగానే ఆ పాదాల నుంచి ఉవ్వెత్తున విభూతి పైకి లేచింది ఓ పెద్ద ప్రవాహంలా. ఆ విభూతి వారందరికీ నుదుటి కంటుకుంది, అంటే ఈశ్వరుడు వారందరికీ ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ విధంగా విభూతి ద్వారా విభూతిర్భూతిరైశ్వర్యం, విభూతి అన్నా భూతి అన్నా ఈశ్వరుడి యొక్క లక్షణం. ఐశ్వర్యం మహాపదవి, పదవి అంటే సామాన్యమైన పదవి కాదు, సమస్త లోకాలని ఏలే ఈశ్వరుడి యొక్క సంపద, ఈశ్వరుడి లక్షణం మనకిస్తాడు. ఈశ్వర లక్షణం మనకొస్తే అప్పుడు మనకి రాగము, ద్వేషము, కోరిక ఇవేమీ లేవు, అన్నిటికీ అతీతమైపోతాం. సకల లోకాలకి ప్రభు అయిన ఈశ్వరుణ్ణి గ్రహించే భాగ్యం ఈశ్వరుడు విభూతి ద్వారా ఇచ్చాడు. అందుకే విభూతిని తప్పక మనందరం కూడా ధరించాలి. శివుడి పెళ్లికి వెళ్ళినా, శివుడి కళ్యాణం చేసిన, శివుడికి అభిషేకం చేసిన, ఆడ మగ అనే తేడా లేకుండా అందరం విభూతి ధరిస్తే ఈశ్వర అనుగ్రహం పొందుతాం. ఈ విధంగా వాళ్ళని అనుగ్రహించాడు ఈశ్వరుడు. వాళ్ళు పైకి లేవగానే మళ్ళీ కాళ్ళ నుంచి వస్తున్న బూడిద మాయమైపోయిందిట, కాళ్ళల్లో నుంచి ఏదో నీరు పైకి జలపాతం తన్నినట్టు తన్నింది. మళ్ళీ వాళ్ళు లేవగానే ఆ విభూతి మాయమైపోయింది, వాళ్ళు ఈశ్వరుడికి నమస్కారం చేశారు, అదృశ్యం అయిపోయారు. ఆ తర్వాత పార్వతీదేవి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళు వెళ్ళాక ఓం నమ శివాయ అంటోంది. ఒక రోజున సూర్యభగవానుడు ఎర్రని కిరణాలతో తూర్పు దిక్కును ఉదయించాడు. ఆ సమయంలో పార్వతీదేవి పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగానదిలో హాయిగా కంఠస్నానం చేసి నీళ్లు నెత్తిమీద జల్లుకున్నది. ఈశ్వర స్మరణ చేసుకుంటూ మళ్ళీ రోజూ తపస్సు చేసుకోవడానికి కూర్చునే వ్యాఘ్ర చర్మం మీద, పులి చర్మం మీద కూర్చుంది. ఇంతలో జయ విజయ పక్కకొచ్చారు, కమండలాలతో నీళ్లు పెట్టారు, అర్ఘ్యపాత్ర పెట్టారు, దండం పక్కన చేర్చారు. ఈవిడ రోజు ఓం నమశివాయ అని జపం చేయడానికి లెక్కకొక దండ కావాలిగా, రుద్రాక్షమాలే ఆవిడ దగ్గర ఉండేది. ఆ రుద్రాక్షమాల కూడా స్వయంగా శివుడి దగ్గర నుంచి పట్టుకెళ్ళి నారద మహర్షి ఇచ్చాడు. ఆ రుద్రాక్షమాలను చేతిలో పెట్టుకుని ఓం నమశివాయ అనబోతోంది. ఆ సమయంలో అబ్బా హా అని ఆయాసపడుతూ ఒక ఆయన, ఓ బ్రాహ్మడు అక్కడికి వచ్చాడు.
అజినాషాఢరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజ బంధు ప్రతిమానతేజుడు జటారాజి ఛటాతామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థముంబోలే ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఏతెంచెన్ వనాంతంబునన్.
ఒక మహాత్ముడు, పెద్ద వయస్సు కాదు, చిన్న వయస్సు కాదు, ప్రౌఢ వయస్సులో మధ్య వయస్సులో ఉన్నాడు. నల్ల జింక చర్మం కట్టుకున్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవడైనా ఆ మాటలకు ఆకర్షితుడు కావలసిందే, అద్భుతంగా మాట్లాడతాడు, వాచ్చాతుర్యంతో ఎవరినైనా ఆకట్టుకుంటున్నట్ట అలా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. జడలున్నాయి, నీరజ బంధు ప్రతిమాన తేజుడు, జటారాజి చటాతామ్రమూర్ధతుడు అని వరుసగా రెండు విశేషణాలు వేశారు హల విలాసంలో శ్లోకాలను అనువాదం చేస్తూ శ్రీనాథ కవీంద్రుడు. ఒకటి, ఆయన ముఖం నుంచి తేజస్సున్నది, ఆయనలోంచి ఒక కాంతి బయటకు వస్తోంది. ఆ కాంతి ఎలా ఉందంటే సూర్యభగవానుడి కాంతి వంటిది. సూర్యుడిలో వెలిగిపోతున్నాడు అనమాట. ఒక మొక్కలో చెప్పాలంటే వచ్చినవాడు అచ్చం మరొక సూర్యుడా అన్నట్టుగా వెలిగిపోతున్నాడు. నీరజము అంటే తామర పువ్వు, దానికి బంధువు సూర్యుడు, సూర్యుడి వలే వెలిగిపోతున్నాడు గనక నీరజ బంధు ప్రతిమాన తేజుడు. ఈ పైన జటాజోటాలు ఎలా ఉన్నాయి? తామ్రవర్ణంలో, తామ్రము అంటే రాగి, నిన్న కూడా చెప్పాను కనుక మీకు చెప్పక్కర్లేదు. అందుకే తామ్రగౌరి అంటే రాగి రేకు వల్ల తయారైనటువంటి అమ్మవారు అన్నమాట. ఆయన జడలు ఎర్రగా తోమిన రాగి రేకులేగా, మళ్ళీ తోమకుండా మకిలి పెట్టిన రాగి ఒక రకంగా ఉంటుంది, బాగా తోమితే తలతళ మెరుస్తూ ఉంటుంది రాగి, ఆ వర్ణములో వెలిగిపోతున్న జటలు ధరించాడు ఆయన. ఒంటరిగా ఉన్నాడు ఆయన, ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడులేండి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒకడు కాబట్టి వంద మందే, ఇన్ని రూపములతో ఉన్నవాడు ఆయన. అటువంటి ఏకాకివటుడు ఒక బ్రాహ్మణ వేషంలో, కొంచెం బొజ్జ అలా వచ్చింది, ఎక్కువ బొజ్జ లేదు, మరీ అలాగని అసలు లేకపోవడం లేదు అనమాట. మరీ లోపలికి పోయినా ప్రమాదం అంట, మరీ ఎక్కువైపోయినా ప్రమాదం అంట. అందుకని గుజ్జు బొజ్జతో, చక్కని పొడవైన చేతులతో, మొత్తం శరీరం అంతా విభూతి బాగా పూసుకుని ఉన్నాడు అనమాట. విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినట్టుగా బాగా నడిచి నడిచి ఉన్నాడు. నడిచిన వాడికి అలసట వస్తే ఎక్కడ వీరుంటే అక్కడ కూలబడతాడు కదా, ఇక కూలబడేటప్పుడు అక్కడ ఏముందో చూసుకోడు. ఇప్పుడు తెగ నడిచి నడిచి యాత్రకు వస్తున్నవాడు అలిసిపోయి పార్వతీదేవి సన్నిధానంలో విశ్రాంతి కోసం కూర్చోడానికి వచ్చాడా అన్నట్టుగా, అయ్యో ఉషు ఉషు మాయిదారి కొండలు ఎక్కలేకపోతున్నాను బాబోయ్, మోకాళ్ళు నెప్పెడుతున్నాయి, వాత సంహారి తైలం ఉంటే బావుండు, రాసే శిష్యుడు ఉంటే బావుండు అని మూలుగుతున్నట్టుగా మూలుగుతూ వచ్చి అక్కడ చటుక్కుని చతికిలబడ్డాడు పార్వతికి ఎదురుగుండా. విశ్రాంతి కోసం వచ్చినట్టుగా వచ్చానమాట. ఆ వచ్చినవాడు ఎక్కడికి వచ్చాడు? త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి నేతించన్ వనాంతంబునన్, మూడు లోకాలని తన సౌందర్యంతో ఆకట్టుకునే పరమ సౌందర్యవతి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆవిడ ఒక్కతే భువన సుందరి, విశ్వసుందరి, శ్రీసుందరి. ఆ జగన్మాత దగ్గరకు వచ్చాడు. వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? కేసి తలెత్తి చూసింది పార్వతి. జపంలోకి ఇంకా వెళ్ళలేదుగా, వెళ్ళబోయే ముందు మూలుగుతూ వచ్చి కూర్చున్నాడు గనక యగాదిగా చూసింది. మరీ పొడుగ్గా లేడు, మరీ పొట్టిగా లేడు. జుట్టు ఎర్ర రంగులో ఉన్నది, చేతిలో దండం ఉంది, కమండలం ఉంది, చంకలో జంక చర్మం పెట్టుకున్నాడు, మరో పక్కన దర్భల కట్ట పట్టుకున్నాడు. ఈ దర్భల కట్ట జారిపోకుండా మరో మౌంజీ అనే ఒకనొక దానితోటి, దర్భల్లో ఒక మౌంజీ అని ఒక జాతి ఉంది, ఆ మౌంజీ దర్భని నడుముకి బెల్ట్లా బిగించి కట్టి అందులో ఈ దర్భలు పెట్టాడనమాట. పళ్ళు తలతలా మెరిసిపోతున్నాయి, తెల్లని దంతాలు అనమాట. సన్యాసి దంతాలు తెల్లగా మెరిసిపోతాయని పూర్వం సామెత అనమాట, సన్యాసి దంతవత్ అని కవిత్వం చెప్పేవారు. అలా దంతాలు మెరిసిపోతూ ఉండగా బుజ్జి ముక్కు కొద్దిగా పొడుగు వస్తూ ఉండగా కూర్చున్నాడు. ఆయన మెడ నిండా రుద్రాక్షలే, ఒళ్ళంతా విభూతి పోత, కట్టుకున్న వస్త్రం కూడా ఒక విచిత్రమైన కాషాయ వర్ణంలో ఉన్నది. దాని కిందేమో అజినాషాఢం, నల్ల జింక చర్మం ఇవన్నీ పెట్టుకుని ఒక యజ్ఞోపవేతం మెడలో మెరిసిపోతూ ఉండగా ఎదురుగుండా కూర్చున్నాడు. చెవులకు కూడా రుద్రాక్ష పోగులే ఉన్నాయి. పైనున్న జటాజోటాలు దారకుండా వాటికి కూడా రుద్రాక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఎదురుగుండా కూర్చోగానే జయ విజయ అని పిలువబడే పార్వతీదేవి చెలికెత్తెలు, అభ్యాగత స్వయం విష్ణు, అభ్యాగతుడు తనంత తాను ఎవడన్నా వస్తే వాడు విష్ణువుతో సమానుడు గనక కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు తాగడానికి. ఆ తర్వాత తినడానికి పళ్ళు పెట్టారు, పువ్వులు జటాజోటంలో పెట్టారు, కాస్త సుగంధం పూశారు. షోడసోపచారాలు చెయ్యాలి, వచ్చిన అతిథిని గౌరవించాలి. అతిథి ఎవడైనా సరే పూజార్హుడే. అతిథి కల పూజార్హ ప్రాకృతోపి విజానత, అతిథి ఎంత ప్రాకృతుడైనా, ప్రాకృతుడు అంటే అల్పుడు, ఏమి చదువుకోని వాడైనా, పనికి మాలిన వాడైనా, వాడి దగ్గర డబ్బున్నా లేకపోయినా, మన ఇంటికి ఒక అతిథి వచ్చాడంటే వాడిని గౌరవించవలసిందే. ఎవడో వాడి గురించి ఆలోచించడం అనవసరం. పాపం అలిసిపోయి వచ్చాడు, మన ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి వీలుంటే కాస్త కాఫీ ఇచ్చి పంపించాలి, తిట్టకూడదు అతిథిని మాత్రం. అందుకని ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలని ఒకనొక వేద సూత్రమును పరిపాలన చేస్తూ జయా విజయల ద్వారా పార్వతీదేవి ప్రాతకాలంలో వచ్చిన ఆ భిక్షుకుణ్ణి, సన్యాసిని, బ్రహ్మచారిని పూజించింది. ఆపై ఆయన పూజలు అందుకుని ఈవిడ జపానికి ఎడుతుంటే, అమ్మాయి తర్వాత జపం చేసుకుందువు కానీలే, ఈ కాసేపట్లో నీ తపస్యం పాడైపోదు కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడవమ్మా అన్నాడు. ఆవిడ పొద్దుటే వీడెక్కడ దొరికాడరా బాబు అనుకున్నది.